अब प्लग पी के सी अदा पिस रहा సాధనలో ఈ చివరి మూడు రోజులు మీరు ఎంత శ్రీతత్వాన్ని ఐశ్వర్యాన్ని వంటపరిచించుకున్నారో తెలుస్తుంది. దానికి మీలో కనీసము ముగ్గురైనా ఒక కొత్త స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేటువంటి ప్రపోజల్ పెట్టుకున్నారు. మీ ఫస్ట్ ప్రోడక్ట్ గురువారం నాడికి నాకు అందించాలి. ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నటువంటి వ్యక్తులు, అది గుర్తుంచుకోండి. అది శ్రీం బీజం అంటేనే అర్థం. అది మీకు అసలు ఐడియాస్ రావాలి. రెండోది, శ్రీం బీజంలో ఉన్నటువంటిది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వనరులని ఉపయోగించుకోవటము. చాలాసార్లు చాలా పనులు చేయటానికి జాగా ఉండదు అంటారు, ఆఫీసులోకి పెట్టుకోవడానికి. కాలేజెస్ అన్నీ కూడా సాయంత్రం 5 గంటలకు మూతపడతాయి, మళ్ళా పొద్దున్న 10 గంటల వరకు తెరవబడవు. మరి ఆ స్థలాన్ని ఇచ్చేస్తున్నట్టు ఉపయోగించుకోవడం జాత కావటం చాలా మందికి చూసి బాధపడి ఊరుకుంటాను నేను. చాలా అలాంటివి మీరు చూసుకుంటూ ఉంటే మనం ఉపయోగించుకోగలిగేటటువంటి వనరులు ఉన్నాయి, ఉపయోగించుకోలేము. ఇలాగా మన జీవితాలలో ఓ ఉదాహరణ ఇచ్చానంటే వ్యక్తిగతమైనటువంటి ఉదాహరణ ఇస్తే బాగుండదు కనుక. అలాగే మన జీవితాలలో అనేక వనరులు ఉన్నాయి. ఆ వనరుల్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీరు ఆలోచించుకోగలగటం నేర్చుకోగలిగితే మీరు శ్రీం బీజ సాధకులే. ఆ శ్రీం అనేటటువంటిది మీ ఆలోచన ధోరణి అటువైపు మార్చడానికి ఉపయోగపడుతుంది మాత్రము తప్ప కార్యము మీరు చేయాలి. యాక్టివిటీ మీరు డెవలప్ చేసుకోవాలి. ఏ ఐడియా మీకు ఈ కాలాల్లో వచ్చినా ఆ ఐడియాని మీరు గ్రో చేయగలగాలి, పెద్దది చేయగలగాలి. పెద్దది చేయలేకపోతే మళ్ళీ శ్రీంబీజ సాధన చేసుకోవడమే. అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. దానిని మనసులో పెట్టుకుని, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా చెప్పాడా నేను చెప్పినటువంటివి, లేకపోతే నాయన ప్రపంచాన్ని బాధ్యతని అందరినీ వదిలేసుకుని కళ్ళు మూసుకు కూర్చోమని చెప్పాడా, అది మనం కాస్త ఆలోచిద్దాం. భగవద్గీతని స్వయంగా శ్రీకృష్ణుడే, ఈ మూడు లోకాలను నేను ఎలా పరిపాలించగలుగుతున్నాను అంటే గీతా జ్ఞానం ఆశ్రిత్య, భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆధారంగానే. ఆ జ్ఞానమే లేకపోతే ఈ మూడు లోకాలని నేను పాలించలేను. భౌతిక జగత్తే కాదు, మూడు లోకాల యొక్క పరిపాలనా శక్తి. ఆ భగవద్గీత యొక్క బీజాక్షరాలు గాయత్రి మంత్రం. భగవద్గీతలోనే మనకు వస్తున్న ఆ పాయింట్ ఇదంతా ఒకే ఒక వేపుకి మన్ని తోస్తుంది. ఒకే ధర్మము, ఒకే ధర్మము అంటే ఏంటో చూసుకోండి. మానవ ధర్మం ఏంటి? ముందు జీవించటం, జీవించి ఉండటం. అందుకే మిమ్మల్ని ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళని మీరు పొడిచేస్తే మీకు గ్యాలంటరీ అవార్డు వస్తుంది కదా. ఇంచేత మానవ జీవితం యొక్క ప్రాథమిక ధర్మము జీవించటం. నీ జీవితం మీదకి ఏదైనా ఆక్రమణ కనుక వస్తే దాన్ని తీసేసైనా ఎదురొడ్డానైనా కూడా మీరు మీ జీవితాన్ని రక్షించుకోవటం అనేది మొట్టమొదటి ధర్మము, చివరి ధర్మము కూడా. అది ఫండమెంటల్ గా గుర్తుంచుకోండి. మన జీవితాలలో మనం జీవిస్తున్నామా? ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. పొద్దున్న నిద్ర లేచాం, మీ గొప్పతనం కాదు అది. నిద్ర పట్టక మీరు నిద్ర లేస్తారు, లేదంటే మీరు నిద్ర మెలకు వచ్చాక పడుకోవడానికి ట్రై చేసి చూడండి. చాలా అద్భుతమైనటువంటి సాధకులు అయితే తప్ప మళ్లీ మీరు పడుకోలేరు. మీ గొప్పతనం కాదు నిద్ర లేవటం. పళ్ళు తోవుకుంటారు, తోకపోతే మీకే వాసన ఇస్తుంది గనక తోవుకుంటారు. స్నానం చేస్తారు, విసుగ్గా ఉంటుంది గనక. ఎండాకాలంలో అది నేను చెప్పక్కర్లే, మీకు ఛాన్స్ దొరకాలి తప్ప నీళ్ల తొట్టులోనే పోయి కూర్చుంటారు. అంచేత ఇదంతా కూడా ధర్మాచరణ మాత్రమే జీవితాల యొక్క ధర్మ. ఆకలేసింది తింటారు, తినకూడంది తింటారు, కక్కేస్తారు. ప్రతిదీ మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుందో లేదో గమనించుకోండి. శ్రీంబీజ సాధకుడు ప్రతిదీ తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. ఫండమెంటల్ డిఫరెన్స్ అక్కడ. అది మీరు సాధించగలిగితే మీరు శ్రీంబీజ సాధకులే. దానికి పసుపు రంగు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందో అన్నది మీరు నేర్చుకోవాలి. ఇక్కడ మీకు తడుతుంది ఆ పసుపు రంగు. అందుకే ఎప్పుడైనా మీరు వనరుల్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం వస్తే ముందు గడపకి పసుపు రాస్తారు. ఎందుకు పసుపు రాస్తారు అంటే వనరుల్ని దాంతో ఉపయోగించుకుంటాం గనక. ఎవరైతే కీ ఫిగర్స్ ఉంటారో వాళ్ళందరూ పసుపైనా ఒంటికి రాసుకుంటారు, లేకపోతే పసుపు బట్టలైనా కట్టుకుంటారు. తెలిసి కట్టుకునేవారు ఇప్పుడు, తెలియక ఇప్పుడు కట్టుకుంటున్నాం. కానీ తెలియక కట్టుకోవడం వల్ల వచ్చిన ప్రమాదం ఏంటి అంటే ఉపయోగించుకోవడం జాతి కాదు. లేకపోతే ఉపయోగించుకోవచ్చు, దాన్ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అంచేత ఈ శ్రీంబీజ సాధనలో పసుపు రంగు యొక్క మహత్యము మన యొక్క కర్మకాండలలో అడుగు అడుగునా కనిపిస్తుంది. ఎక్కడ ఎక్కడ వనరులు అవసరం అవుతాయో అక్కడక్కడ పసుపు రంగు వాడతాం మనం. ఏమీ లేని వాళ్ళు కూడా పెళ్లిళ్ళలో వాటిలో కూడా ఎంతో గ్రాండ్ గా చేయగలుగుతాడు. కారణం ఏంటంటే పసుపు రంగే వాడగలుగుతున్నాడు. అక్కడ ఎలా వాడగలుగుతున్నాడు? ఒక తారీఖు ఉంది, ఖచ్చితంగా ఆ తారీఖుకి ఆ పెళ్లి జరగాల్సిందే. కాస్త బద్ధకంగా ఉంది మాస్టర్, రేపు చేస్తానన్నారనుకోండి. నాకు తెలియదు, మరి అలాంటి రోజులు కూడా వస్తాయేమో రేపు రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళలో. అంచేత శ్రీం బీజంలో పసుపు రంగు యొక్క ఉపయోగించుకోవటంలో అంతరార్థం ఏంటి అంటే ముందు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయటానికి ఖచ్చితమైనటువంటి ఒక ముహూర్తం ఉండాలి. ఆ సెకండ్స్ తో సహా ఆ ముహూర్త కాలానికి అంటే సాధారణంగా 24 నిమిషాలు అంటారు ముహూర్తం అంటే. నాకు దాని మీద అంత గ్రిప్ లేదు, కాలాన్ని కొలిచేటటువంటి పదాల మీద. కానీ నాకు తెలిసినంత వరకు నిమిషాలతో తింటే చాలు, 24 నిమిషాల వరకు మనం వెళ్ళక్కర్లేదు. ఫలానా రోజుకి ఈ పని నేను పూర్తి చేస్తాను అనేటటువంటి టార్గెట్ లేకపోతే పసుపు రంగు ఉపయోగపడదు. పసుపు రంగులో ఉన్నటువంటి ఇంకొక రహస్యాన్ని కూడా నేను చెప్తున్నాను. నేను తక్షణమే అయిపోవాలన్నా అయిపోతుంది, మీకు దమ్ము ఉండి ఆ సాధనా విజ్ఞానాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే. కానీ సాధనా విజ్ఞానం వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని మర్చిపోకండి. మీరు ఏంటి సాధనా విజ్ఞానం యొక్క రహస్యము? అభ్యాసము. మొట్టమొదట టైప్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాడికి చిటికిన వేలు కదలదు అసలు, ఈ వేలుతో నొక్కలేడు వాడు. తర్వాత ఆ టైప్ అలవాటైపోతే నిమిషానికి 150 వర్డ్స్ కొట్టేవాళ్ళని నేను స్వయంగా కాశీలో చూశానని చెప్పాను కదా. అంచేత కాలాన్ని అతిక్రమించటం ఒకే ఒక విధానం, అభ్యాసం. ఎంత మీరు అభ్యాసం చేస్తే అంత తొందరగా ఒక పనిని మీరు చేయగలుగుతారు. ఇవి మర్చిపోకండి. కూర్చుని శ్రీమన్నంత మాత్రానే అవ్వదు, జరగదు అది. కానీ శ్రీమన్న తర్వాత చేశారనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దానికి కావలసినటువంటివి 2 ముఖ్య లక్షణాలు మీరు మనవకండి. పసుపు రంగుని మీరు ఉపయోగించుకోగలవాలి అంటే, ఇంకోటి నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, నేను పసుపు రంగుని మీరు ఉపయోగించుకోగలిగితే తక్షణమే ఆ వస్తువుని ఇక్కడికి దించేయవచ్చు. తక్షణమే మళ్ళీ ఎప్పుడు కాదు, మారుతి కారు ఇక్కడ దింపాలా, దిగిపోతుంది. కానీ నాకు తెలియదు, నా చేత కాదు అది, నన్ను అడగండి అది. మరొకటే ఎలా చెప్తున్నారు ఇంటర్మీడియట్ లెక్చరర్ అని, చాలా మంది కెమిస్ట్రీ చెప్పాను, వాళ్ళందరూ డాక్టర్లు అయ్యారు. అంచేత నువ్వు డాక్టర్ ఎందుకు అవ్వలేదంటే నేనేం చెప్పేది? అర్థమైంది కదా? అంచేత వాడు మీరు అవ్వచ్చు శ్రీంబీజ సాధకులు అభ్యాసం చేయగలిగితే. కానీ ఆ అభ్యాసాన్ని చేయటానికి మీరు ఇప్పుడే కూర్చుని నాకు మారుతి కారు దిగిపోవాలి అంటే గ్యారంటీగా దిగదు. మీ పూర్వజన్మ సుకృతం వల్ల దిగినా దిగవచ్చు. నాకు తెలియదు మీలో ఎంత అద్భుతమైనటువంటి సాధకులు నాకు అప్పుడప్పుడు కనిపించి ఎలాగ మీరు ఆ సాధనానికి దొరికినటువంటి టైంని దురుపయోగం చేసుకుంటారో చూస్తే ఒకసారి బాధ వేస్తుంది, ఒకసారి ఆనందం వేస్తుంది. ఆనందం ఎందుకంటే మీరు ఉపయోగించేసుకుంటే నేను మీ దగ్గర శిష్యరికం చేయాల్సి వస్తుంది రేపు. అందుకనే ఆనందం, అమ్మయ్య పర్వాలేదు వీడు నా శిష్యుడుగానే ఉంటాడులే. మీరు కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే మీలో ఎంతో మంది చాలా ఎత్తుకి ఎదగలరు ఈ 3 రోజుల్లోనే. మళ్ళీ ఎప్పుడో అనుకోకండి, మళ్ళీ కూర్చుని సంవత్సరాలు లెక్క పెట్టకండి. ఈ 3 రోజులే ఆ ట్రిక్ పట్టుకోండి అంతే, తర్వాత ఉపయోగించుకుంటూ ఉండటమే దాన్ని. అవసరం వచ్చినప్పుడల్లా సైకిల్ తొక్కటం నేర్చుకున్నారు, సైకిల్ తొక్కటం నేర్చుకునేటప్పుడు నాకు చాలా బాగా గుర్తు చిన్నప్పుడు ఆ పక్కన ఉన్న దుకాణానికి కూడా సైకిల్ తీసుకుని వెళ్ళేవాడిని. తర్వాత అవసరం ఉంటే తప్ప సైకిల్ వాడడం. అలాగే ఇక్కడ ఈ అభ్యాస కాలంలో టకటక ఉపయోగించుకోవటమే, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాగ పడితే అలాగ దాన్ని. ఏంటి టెక్నిక్ ఉపయోగించుకోవటానికి మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి టెక్నిక్? లక్ష్యము, లక్ష్యానికి మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి కాలము. అది మీకు ప్రాక్టీస్ కోసం నేను చెప్తూ ఉంటాను. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఇక్కడ నా లాభం కూడా చూసుకుని చెప్తున్నాను. అక్కడ నేను చెప్పినటువంటి టేపులు సాయంత్రం చెప్పింది పొద్దున్నకి, పొద్దున్న చెప్పింది సాయంత్రానికి రెడీ అయిపోవాలి. కానీ మీకు ప్లస్ పాయింట్ ఇక్కడ ఉంది, పొద్దున్న నాకు చెప్పే టైం లేదు, ఇన్విజిలేషన్ డ్యూటీస్ ఉన్నాయి. అంచేత సాయంత్రం చెప్పింది ఇప్పుడు చెప్తున్నది, రేపు సాయంత్రం 7 గంటలకు వచ్చినా లక్ష్యాన్ని మీరు చేరుకున్నట్టే. 2 లాభాలు మీకు, ఇది పెర్మనెంట్ గా ఒక రికార్డు ఉండిపోతుంది. రాబోయేటటువంటి వాళ్లకి మళ్ళా నేను ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు, దీని తర్వాత స్థితికి నేను తీసుకెళ్లగలుగుతాను. అంచేత మొదటి లక్ష్యం అది నేను మీకు ఇచ్చేది. 2వ లక్ష్యం ఏంటి మీలో చెప్పేది? ఎవరైనా మీలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టదలుచుకుంటే ఇవాళ రాత్రి రేపు పొద్దున్న లోపల ఆలోచించండి, ఆ ప్రోడక్ట్ ని గురువారం నాడు ఇక్కడ మనం రిలీజ్ చేద్దాం. టైం అంతే మీకు ఇచ్చేది, దాన్ని మీరు ఆలోచించుకోండి ఎలా చేస్తారో. ఈ విధమైనటువంటి అవగాహన భగవద్గీతలో నేను ఈ చెప్పిన వాటికి కొన్ని కోట్ల కోట్ల రెట్లు భావాన్ని, కొన్ని కోట్ల కోట్ల రెట్లు కార్యాచరణ విధానాన్ని పొందుపరిచి ఆ జగద్గురు ఎలా చెప్పాడో చూడండి. ఉదారాహ సర్వ ఏవైతే 7వ అధ్యాయంలో 18వ శ్లోకం, ఉదారా సర్వైతే జ్ఞానీ తాత్మైవ మేమతం ఆస్థిత సహియుక్తాత్మా మామైవానుత్తమాంగతి. పైన శ్రీంబీజ సాధకులకి నాలుగు కేటగిరీస్ చెప్పుకున్నాం. ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని, వీళ్ళందరూ కూడా ఉదారులే. ఫండమెంటల్ పాయింట్ శ్రీంబీజ సాధకులకి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉదారత్వం మీ జీవితంలో ఉండదు. ఉదారాహ సర్వే ఏవైతే, వీళ్ళందరూ కూడా ఉదారత్వము కలిగిన. ఉదారత్వం అంటే మీకు తెలుసు కదా, ఉదారంగా ఉన్నాడు అంటే ఏంటనమాట, వాడు చేతికి ఎముక లేదు అని. కానీ చేతికి ఎముక లేదు, మన కామన్ సెన్స్ ఉపయోగించుకోండి, అది ఎప్పుడూ మర్చిపోకండి. ఆ నాలుగు లక్షణాలు రాబోయేటటువంటి యుగంలో నాలుగే నాలుగు మానవీయ లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటిది ఇంగిత జ్ఞానము. ఏంటి ఇంగిత జ్ఞానము? ఓ అద్భుతమైనటువంటి శక్తి, భగవంతుడు లాంటి శక్తి మీకు ఉపయోగపడాలి అంటే, ఓ కరెంట్, ఓ ఫ్యాన్ మీకు ఉపయోగపడాలి అంటే మొట్టమొదటి ఏముండాలి? కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ లేకుండా మీరు ఫ్యాన్ తెచ్చుకుని పడేశారు, ఫ్రిడ్జ్ తెచ్చుకుని పడేశారు, ఏం లాభం? కనెక్షన్ ముందు ఉండాలి. ఉదారాహ సర్వే ఏవైతే, ఇంగిత జ్ఞానము. ఆ ఇంగిత జ్ఞానం మనలో లోపించింది. భగవంతుడు మీ నౌకరు అనుకుంటున్నారు, మీరు పైకి చెప్పకపోయినా మీ ఉద్దేశం అదే. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సర్వశక్తి మంతుడైనటువంటి వ్యక్తి మిమ్మల్ని ఓ రొట్టె ముక్కలా పడేస్తే పడేయవచ్చు, కానీ మనం అడుక్కునేవాళ్ళం కాదు. రొట్టె ముక్క పడేస్తే తినం, తినకూడదు ముందు, అది నేర్చుకోండి. సాధకుడు పడేస్తే తిండు, వాడేం చేస్తాడు, లాగుతాడు గురువు దగ్గర నుంచి ఆ శక్తిని. ఆ లాగుకునేటటువంటి శక్తి ఇంగిత జ్ఞానము. ఎప్పుడైనా శక్తికి లొంగి మీరు పనిచేయాలి తప్ప శక్తిని మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోలేరు. కరెంట్ ఉంది, దాని ధర్మాలు దానికి ఉన్నాయి, దానికి లొంగితే మీకు లొంగుతుంది అది. కాదు నా ఇష్టం వచ్చినట్టు పనిచేయాలి అది అంటే పనిచేయదది. అలాగే ఆ భగవంతుడి యొక్క శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నియమాలలో ఉదారత్వమే ఒక్క నియమం. అదొక్కటి మీరు నేర్చుకుంటే మిగతా అన్ని వచ్చేస్తాయి. మొన్న ఆ ధారా రాధాకృష్ణ గారినా, ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడు. ఆ ఒక్క పాయింట్ ఒళ్ళు పులకరించిపోయింది నాకు. గురువుకి నన్ను రక్షించు అని చేపైకి ఎత్తాడు వీడు రెండు చేతులను, గురువు వినలేట. అతనికంటే కంటే ఎక్కువ బాధలో ఉన్నవాడు ఎవడో ఆరుస్తుంటే వీడు ఒకసారి చేయందించట. గురువు కూడా తను చేయందిస్తాడు. అంచేత నేను బాధలో ఉన్నాను అని ఎలుగెత్తి దయచేసి ఆరవకండి. మీకు ఏ బాధలైనా సరే, కుటుంబంలో ఉన్నటువంటి బాధలైనా సరే, ఆరోగ్యానికి సంబంధించినటువంటి బాధలైనా సరే, ఏ బాధలైనా సరే, మీరు దాన్ని పోగొట్టుకోవటానికి ఒకటే ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే అంతకంటే అదే విధమైనటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి సహాయం చేయగలరు చూసుకోండి. ఉదారత్వం అంటే అది. మీకు ఉంటే ఇవ్వటం ఉదారత్వం ఎలా అవుతుంది? ఆ భావం, ఆ పదం, ఒక్క పదములో ఉదారా సర్వే ఏవైతే, ఎంత అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని అందులో పొందుపరుస్తాడో. ఆ వేదాలంటే అందుకు గొప్ప. ఉదారము అనేటటువంటి మాటలోకి మీరు దూరితే, ఉదారత్వం అంటేనే అర్థం ఏంటి? మీకు లేకపోయినా మీకు ఉన్న దాంట్లో ఇవ్వండి. ఎడ్గర్ కేసీ గురించి చెప్పాను కదా, చచ్చిపోతున్నప్పుడు నీళ్లు లేకుండా ఏమీ లేకుండా యుద్దంలో ఇరుక్కుపోయినప్పుడు తన వంతు భోజనాన్ని కూడా 12 ఏళ్ల ఒక కుర్రవాడికి ఇచ్చేశాడు. అప్పుడు ఈ లాభం ఉంటుందని ఇవ్వలే, ఉదారత్వం అంతే. ఆ ఉదారత్వం వల్ల నెక్స్ట్ బర్త్ లో ఏమైంది, ఎవరికి ఏ విధమైనటువంటి బాధలున్నా కూడా ఆ బాధ యొక్క లక్షణాన్ని చెప్పగలిగాడు, కొన్ని వేల వేల మందికి సహాయం చేయగలిగాడు. ఉదారత్వము, ఉదారత్వము లేనిదే శ్రీంబీజ సాధన పనిచేయదు. ఆ ఉదారత్వానికి మీరేం చేయక్కర్లే. కానీ నేనే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటానని చెప్తూ ఉంటా. ఆ చేసినటువంటి తప్పులు ఉదారత్వ రాహిత్యాన్ని తెలుపుతాయి. మొన్న మా కాలేజీలో కొన్ని అకౌంట్స్ వేసుకుంటున్నాం మేము. నా అకౌంట్స్ వేసుకున్నాను, సరే పోయింది. మా ఒక స్నేహితుడు తెనాలికి పోస్టింగ్ అయింది, ఇక్కడ లేడు. అతనికి కూడా అకౌంట్స్ ఉంటాయి, అతని అకౌంట్స్ కూడా చూడాలి అనేటటువంటి అతి సహజమైనటువంటి స్నేహత్వ బంధత్వం కూడా లేకపోయింది నాకు. మా ఇంకో స్నేహితుడు దాన్ని తీసుకోవటమే కాకుండా దానికి కావాల్సిన ఫోటోస్టాట్ కాపీస్ అవి కూడా ఇచ్చి అంతా ఇచ్చేశాడు. ఇచ్చేశాక నాకు ఒకసారి చెప్పాడు, మూర్తి నీ స్నేహితుడు కదా, నిన్ను కలుస్తూ ఉంటాడు కదా, నేను ఫోన్ చేయటం ఎందుకు, నీ దగ్గరకు వస్తే చెప్పని. ఉదారత్వం అంటే అది. మీకు ఇన్ని కబుర్లు చెప్పి నాకేం ఉదారత్వం ఏడిచింది, నాకు తట్టలేదు కూడా. అతనికి కూడా ఈ పని ఉంటుంది అని. ఉదారత్వం అనేది ఒక మానసిక స్థితి. అందుకు చెప్పేది కబుర్లు చెప్తే వచ్చేది కాదు, ఇన్ని కబుర్లు చెప్పి ఎలా లోట్లు ఉంటాయి ఆ లోట్లే సవరించుకోండి, తెలుసుకోండి అంతే. అంతే తప్ప కాదు ఈ కారణాల వల్ల నేను చేయలేదు, నాకు డయాబెటీస్ ఉంది, నా కళ్ళు తిరుగుతున్నాయి, నాకు బీపీ ఉంది, లేకపోతేనా మా స్నేహితుడు ఇంటికే వెళ్ళి వచ్చేవాడిని, నటలను ఎందుకు, నాకు గుర్తు రాలేదు అప్పుడు. మీరు కూడా మీరు ఎంత ఉదారంగా ఉన్నారు. చాలా సార్లు అందుకే అతిథి దేవోభవ అని చెప్పేది ఎందుకు, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు ముందు ఏదైనా తీసుకోవటానికి బదులు ఇతరులకి ముందు ఇవ్వటము. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ముందు ఇతరులకి ఇవ్వం, ముందు మనకి మిగులుతుందా లేదా చూసుకుని అప్పుడు ఇతరులకి. వాళ్లకి ఉండదు అని తెలిసి కూడా 7 రోజులు బట్టి ఆకలితో అలమటిస్తున్నా కూడా ఒక భిక్షకుడు వచ్చి తలుపు కొట్టి భిక్షాం దేహి అని అంటే ఆ ఉన్నది ముందు భర్త, తర్వాత భార్య, తర్వాత కొడుకు, తర్వాత కోడలు. ఇది పద్ధతి ధర్మాచరణకి ఇచ్చేశారు. దాని మీద పడినటువంటి ముంగిస బంగారంగా మారింది. ఉదారత్వము, ఉదారత్వాన్ని అర్థం చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఇచ్చేది కాదు, లేకపోయినా ఇచ్చేది. ఆ ఉదారత్వం బంగారంగా మారుతుంది కదా అని ఇచ్చారనుకోండి, ఏమీ తప్పు లేదు. ప్రకృతికి తెలియదు మీరు ఏ మనసుతో ఇచ్చారో. ఇష్టం ఉండి లైట్ మీ స్విచ్ మీద పడిందా, ప్రమాదవశాత్తు లైట్ స్విచ్ మీద మీ చేయపడిందా, ఏం పర్వాలేదు. ప్రమాదవశాత్తు చేయపడినా కూడా అంచేది గుర్తుంచుకోండి, మీరు నటన చేసినా పర్వాలేదు ప్రకృతికి. ఆ నటన వల్లే కదా ఇంతమంది అనేక మంది రకరకాలుగా మాట్లాడినా మినిస్టర్లు అవి అయిపోతున్నారు. నటనేగా మీకు తెలుసుగా వాళ్ళు ఏం చేయరని. కానీ నటించే బాగా నటించగలిగితే మినిస్టర్లు అయిపోతున్నారు. దానికి కారణం ఏంటి, ఫిల్మ్ యాక్టర్స్ మినిస్టర్లు అవటం, చీఫ్ మినిస్టర్ అవటం. నటన నటన ఇచ్చాడంటే వాస్తవికత ఎక్కడైనా ఉండి ఉంటే ఈ నటన పైకి వచ్చేది కాదు. వాస్తవికత లేనప్పుడు వాళ్లే శ్రీ సాధకులు అవుతారు. అయితే నటించండి పోని. నేను అదే చెప్తున్నా కదా, నాలో ప్రేమ లేదు, నాలో ఉదారత్వం లేదు, నేను డైరెక్ట్ గానే చెప్పుకుంటున్నాగా. కానీ ఏం చేస్తున్నా, నేను ప్రయత్నిస్తున్నా నటించటానికి. మీరు ముందు నటించండి, చివరికి ఏమవుతుంది, అభ్యాసం వల్ల సహజమైనటువంటి లక్షణం అయిపోతుంది. ఉదారాహ అనేటువంటి ఒక పాయింట్ని ఇంకా మీ ఇష్టం, మీరు ఎన్ని గంటలు దాని మీద చర్చించుకుంటారో తర్వాత. ఉదారాహ సర్వైతే జ్ఞానీ తాత్మైవ మేవితం ఆస్థిత సహియుక్తాత్మా మామేవానుత్తమాంగతి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఈ ఒక్క శ్లోకం అరవిందో జైల్లో ఉన్నప్పుడు అతనికి ఇంకా ఉరిశిక్ష పడబోతోంది. గ్యారంటీగా పడేదే ఉరిశిక్ష అతనికి. గురువుల యొక్క ఆ ఉదారత్వం అక్కడ మనకు కనిపిస్తుంది. మీరు అది చేయగలిగితే మీరు అరవిందోలాగా మారిపోవచ్చు. అందుకు ఆ సంఘటన అన్నిసార్లు చెప్పింది నేను. జైల్లో ఉన్నాడు, కేసు నడుస్తోంది. కేసు ఉత్తరం నటనే కదా, బ్రిటిష్ సామ్రాజ్యంలో వీడు దేశద్రోహి. దేశద్రోహికి పడే శిక్ష ఏంటి, క్షణిష్డే. అందులో మామూలు దేశద్రోహం కాదు, బాంబు, బాంబు విసిరారు వీళ్ళందరూ కూడా. పేరు నాకు గుర్తులేదు అదేతో. జైల్లో ఉన్నప్పుడు మంచినీళ్లకో దేనికో తాగుతూ నార్త్ ఇండియాలో ఒక లక్షణం ఉంది ఏంటంటే, ఏమీ లేకపోతే ఒక చిన్న బెల్లపుండని తీసుకుని మంచినీళ్లు తాగుతారు. అలాగే ఇచ్చాడు కాబట్టి ఓడో కాగితంలో చుట్టి బెల్లపుండ. తెలీదు నాకు, యాక్సిడెంటల్ గా దొరికిందని మాత్రమే రాశారు పుస్తకాల్లో. ఈ శ్లోకాన్ని పట్టుకున్నాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానమాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. మహాత్మా సన్నాసిగాడు కాదు, మన మీద అడుక్కు తినేవాడు కాదు, మనకి వనరులు ఇవ్వగలిగేటటువంటి వాడు. శుద్ధి సాయిని సన్నాసి అనంగా అనో, శుద్ధి సాయి ఏంటి, మనకి వనరులు ఇస్తాడు. అలాంటి మహాత్మా, మహాత్మా అంటే మహర్లోకంలో ఉన్నటువంటి ఆత్మ. అది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. మన ఉద్దేశ్యము మొట్టమొదట ప్లస్ ఫస్ట్ మనం లక్ష్యం ఏంటి అంటే మహర్లోకానికి వెళ్ళటం. భూర్ భువః స్వః మహః. మళ్లీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ మనం తడబడతాం. అందుకు భూర్ అంటే ఈ జాగ్రత్త అవస్థలో పరిపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకోవడం. పరిపూర్ణమైనటువంటి అవగాహన ఈనాడు ఇంటర్నెట్ తో ఎవరికి కావాలంటే వాడికి, ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో, ఎంత లోతుగా కావాలంటే అంత లోతుగా తక్షణమే లభిస్తోంది మీరు ఉపయోగించుకోగలిగితే. ఉపయోగించుకోలేకపోతే మళ్ళా మొదటిగా వస్తాం. అది భూర్. భువః స్వాప్నిక జగత్. ఇప్పుడు ఇలాగ క్లాసులు ఎలా జరుగుతున్నాయో అంతకంటే ఎక్కువగా, అంతకంటే ఎక్కువ తీవ్రంగా సూక్ష్మ జగత్తులో, స్వప్నలోకంలో. స్వప్నలోకం అనేటువంటి పేరు వాడగలిగితే మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఏంటంటే స్వప్నలోకం అనేసరికల్లా మీకేంటంటే ఎందుకు పనికిరాని లోకం అనిపిస్తుంది. కానీ ఆ స్వప్నలోకంలో క్లాసులు ఇంతకంటే బాగా జరుగుతున్నాయి. కానీ ఆ క్లాసులోకి మీరు వెళ్ళాలి, ఎలా వెళ్తారు? భువః, ఆ లోకంలో ఉన్నటువంటి తరంగాలు. విజయవాడ స్టేషన్ ఎలా పట్టుకుంటారు మీరు? మీరెక్కడికి వెళ్ళిపోకలే, మీలో ఉన్నటువంటి ఆ ఛానల్ మార్చుకోవాలి. మనలో ఛానల్ మార్చుకోవటానికి 50 ఛానల్స్ ఉన్నాయి, ముఖ్యంగా 6. ఆ 6లో మళ్ళా సబ్ డివిజన్స్ అర్థమవుతున్నాయి కదా. దేని గురించి నేను చెప్తున్నాను? దళాల గురించి చెప్తున్నాను. అలా ఆలోచించుకోండి, మీరు స్వప్నలోకంలోకి ప్రవేశిస్తారు. అక్కడ స్వప్నలోకంలోకి మీరు, ఇక్కడ ఏ విధంగా అవుతాయి? అమెరికా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, రష్యా ఉంది, ఏదో విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, నరసరావుపేట ఉంది అని తెలుస్తారు. మిల్లిమిల్లిగా మీరు ప్రతిరోజు రాత్రి మీరు కావాల్సిన చోటికి వెళ్ళగలుగుతారు. సంభవమే అది. చేసిన వాళ్ళు ఉన్నారు. అది 2-3 సార్లు నా అనుభవంలోకి కూడా వచ్చింది. ఈ 50 ఏళ్ల జీవితంలో 2-3 సార్లే అని చెప్పి కంట్రోల్ ఏం లేదు నాకు దాని మీద. కానీ ఏంటంటే అది అబద్ధం కాదు. ఖచ్చితంగా ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను అని ఒక వ్యక్తి ఎలాగైతే అమెరికాకి వెళ్ళిపోతున్నాడు, స్వప్న లోకంలో ఉండేటటువంటి అనేక నగరాలకి, అనేక క్షేత్రాలకి మీరు ఖచ్చితంగా వెళ్ళవచ్చు. దాన్ని గుర్తుంచుకోండి. మీరు అటెందుకు చూస్తారు? నా వైపు చూడండి. మీకెందుకు వాళ్ళ గొడవ, తల్లి కూతుళ్ళ గొడవ? అచ్చత ఆ స్వాప్నిక జగత్తులో ప్రవేశించిన తర్వాత ఎక్కడికి పడితే మీరు అక్కడికి వెళ్ళగలిగితే మూడో క్షేత్రంలోకి ప్రవేశిస్తారు. స్వః, దాన్ని స్వర్గలోకం అంటాం మనం. ఈ స్వర్గలోకము స్వప్న జగత్, భౌతిక జగత్. ఈ మూడు లోకాలలోనూ తిరగలిగేటటువంటి వ్యక్తిని దేవర్షి అంటాం. నారదుడు ఆ కోవకి చెందినటువంటి వ్యక్తి యొక్క పేరు. అనేక మంది నారదులు ఉండొచ్చు, అనేక మంది డాక్టర్లు ఉండొచ్చు, లాగే ఒకడు లేడు నారదుడు, చాలా మంది నారదులు ఉన్నారు. అది ముందు అర్థం చేసుకోండి. ఇదంతా చేసుకోగలిగినటువంటి వ్యక్తి పరిపూర్ణత్వాన్ని చెందితే దేవర్షి అంటాం. కానీ కొంచెం కొంచెం తెలుసు, కానీ మూడు లోకాలను తిరగలడు వాడు, అది మహర్షి. మహర్షి అంటే అది పరిపూర్ణత రాలేదు మిగతా రెండు లోకాలలో. ఏంటి మిగతా రెండు లోకాలలో? స్వప్నలోకము, స్వర్గలోకము. భూర్, భువః, స్వః. భూలో పరిపూర్ణత వచ్చేస్తే ఋషి, భువలో పరిపూర్ణత వచ్చేస్తే మహర్షి, స్వర్గలోకములో పరిపూర్ణత వచ్చేస్తే రాజర్షి. రాజర్షి తత్వములో ఈ మూడు లోకాలలో పరిపూర్ణత రాకుండా అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ తిరగలిగితే బ్రహ్మర్షి. ఈ మూడు లోకాలలో పరిపూర్ణంగా ఎప్పుడు పడితే అప్పుడు, ఇక్కడుంటూ అక్కడ ఉండగలిగి, అక్కడుంటూ ఇక్కడ ఉండగలిగేటటువంటి స్థితి వస్తే దేవర్షి. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మళ్లీ దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇది వచ్చిన తర్వాత వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. అద్భుతమైనటువంటి ప్రమాదం మన మీద పొంచి ఉన్నప్పుడు ఈ మహర్స్థితి ప్రమాదవశాత్తు దానంతట అదే వచ్చేస్తూ ఉంటుంది. కానీ చాలా సార్లు మనం అనుకుంటాం ప్రమాదవశాత్తు వచ్చిందని. పూర్వజన్మలో వాడు చాలా కష్టపడి ఉండాలి. అందుకే వాడు ఏం చెప్తాడు? బహునాం జన్మనామంతే. చాలా జన్మలు మీరు కష్టపడి ఉంటారు. ఈ 2000 సంవత్సరము అలాంటి సంవత్సరానికి ఒక పెద్ద గీత, ఒక మైలురాయి. అనేక మంది ఆత్మలు ఇప్పుడు ప్రస్తుతము ఆ మహర్స్థితిలో ఉన్నారు. అరవిందో దానికి పెద్ద ఎగ్జాంపుల్. అలాగా అనేక మంది ఆ తక్షణమే ఇలాంటి క్లాసుల్లో ఎక్కడో మీకు అది కదులుతుంది. అది ఆయనకి ఎందుకు తీవ్రంగా కదిలింది అంటే, ఉరిశిక్ష పట్టడం ఖాయం గనక, అంటే చచ్చిపోవటం ఖాయం గనక, మీరేమైనా ఉరిశిక్షలు తప్పించుకున్నటువంటి వ్యక్తులా, మీకు చావటం ఖాయమే కదా, అది ఎందుకు గుర్తుంచుకోరు మీరు? ఏదో పెద్ద బతికేసేటట్టు ఎందుకో ఆవేదన పడతారు ఈ భౌతిక జగత్తు గురించి. అది మీరు తెచ్చుకోగలిగితే స మహాత్మా సుదుర్లభ, మీరు ఈ క్షణంలోనే మహాత్ములైపోవచ్చు. మృత్యువు యొక్క అనివార్యత, మృత్యువుని మనము తప్పించుకోలేము. తప్పించుకోలేనటువంటి మృత్యువు వల్ల మనకి తెలిసేటటువంటి జ్ఞానం ఏమిటి? బుద్ధుడు చిన్నప్పటి నుంచి కూడా కష్టం అంటే ఏమిటో తెలియకుండా, ఎక్కడ సన్యాసి అయిపోతాడో అని భయంతో అనేక సౌఖ్యాలతో పెంచబడ్డాడు. ఇంకా ఎక్కడ వాడికి ఏ బాధ తెలియకుండా పెంచారు. ముసలాన్ని చూశాడు, సారథిని అడిగాడు, ఏమయ్యా నేను కూడా ముసలాన్ని అవుతానా? మహిమా ఫేస్ ప్యాక్ రాసుకుంటే కొంచెం లేట్ అవచ్చు, కానీ దానివల్ల ఫేస్ ఏదైనా గ్లో రావచ్చు, కానీ ఏజ్ ఏం మారదుగా. బాధతో, అనారోగ్యంతో బాధపడుతున్నామండి. ఒకడు వచ్చాడు, ఏమయ్యా నాకు కూడా అనారోగ్యం చేస్తుందా? చేస్తుంది. ఇంకోడు కనిపించాడు, చచ్చిపోయినవాడు, ఏమయ్యా నేను కూడా చచ్చిపోతానా? అవుతే ఎందుకు ఈ భౌతిక జగత్తులో జీవించటం అనే ప్రశ్న వచ్చింది. అది మీకు అసలు ఎప్పటికీ రావటమే లేదు. ఇంకా మహాత్ములు ఏమవుతారు అసలు? ఇంకా ఇందులో ఎలా ఎరగిస్తారు మాస్టర్? మీరు ఇది ఒక్కసారికి చూసేయండి మాస్టర్, తర్వాత చూద్దాం. ఇంకేం మహాత్ములు అవుతారు? శ్రీంబీజ సాధనలో మీరు అది గుర్తుంచుకోండి. అక్కడ స మహాత్మా సుదూర్లభ అంటాడు. అందుకే పాపం శ్రీకృష్ణుడు కూడా పాపం కొంచెం బాధపడుతూనే అన్నాడు ఆ మాట. అలాంటి మహాత్ముడు ఆ స్థితిని ఉంచుకుని ఆ స్థితిలో ఈ జీవితాన్ని జీవించగలిగేటటువంటి మహాత్ముడు చాలా దుర్లభుడు. కామేస్తైస్తే హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవత తంతం నియమమాస్తాయ ప్రకృత్యా నేతాస్వయ. ఒకే ధర్మము రాబోయేటటువంటి రోజులలో 2000 సంవత్సరం మనకి స్టార్ట్ అయ్యే టైప్కి చాలా ఆ మతం ప్రచారంలోకి వచ్చేస్తుంది. ఒకే ధర్మము అనేటటువంటిది, దానికి పునాది ఇక్కడ పడుతోంది. కానీ శ్రీంబీజ సాధనలో ఇవంతా ఎందుకు వస్తున్నాయి అనేది మీరు మనసులో వెనకాత ఉంచుకోండి. అది చెప్తూ ఇవంతా చెప్పుకొస్తున్నా నేను. కొందరు పైన ఏం చెప్పాడు, వాసుదేవ సర్వమితి, ప్రపంచం అంతా కూడా భగవంతుడు సృష్టించాడు, వాడి కర్మ నాకెందుకు, నేనెందుకు బాగు చేయడం దీన్ని అనుకునేటటువంటి అద్భుతమైనటువంటి భగవంతుడి మీదకి కూడా నీ కర్మరా, ఇలాంటి సృష్టి నువ్వు సృష్టించుకున్నావు, ఏడ్చుకో, మధ్య నాకేంటి పట్టింది, నేను నాకు వద్ది తలనొప్పి, నేను చేయగలిగేటటువంటి బాధ్యతలను నాకు చాతొచ్చినట్టు నేను పూర్తి చేస్తా, జరిగిందా ఓకే, జరగలేదా ఇంకా ఓకే అనేటటువంటి వాడు దుర్లభుడే. తర్వాత స్థాయి గురించి చెప్తున్నాడు. కొందరు తమ యొక్క ప్రకృతి జన్మాంతర సంస్కారముచే ప్రేరేపింపబడిన వారే విషయాదులందరి కోరికలచే వివేకము కోల్పోయి దేవతారాధనా సంబంధమైన ఆయా నియమములు అవలంబించి ఇతర దేవతలను పూజించుతున్నారు. ఆ స్టేట్మెంట్ ఎంత గందరగోళమైనటువంటి స్టేట్మెంట్! హిందూ ప్రస్తుతం ఉన్నటువంటి ధర్మం, ప్రస్తుతం అసలు ధర్మం ఇది కాదు, వైదిక ధర్మము భారతీయ సాంప్రదాయానికి కరెక్ట్ గా దాన్ని మళ్ళా ఒక లైన్ లో పెట్టినటువంటి ఒక పరమ జ్ఞాని శంకరాచార్యులు వారు. ఆయన దేవతల మీద స్తోత్రాలు రాశాడు. అంచేత ఇక్కడ దేవతలు లేరు అంటం లేదు. ఆయన దేవతల్ని మీరు పూజించవద్దు అంటం లేదు. శ్రీంబీజ సాధనలో ఇదంతా ఎందుకు చెప్తున్నాడు నాకు అర్థం కావటం లేదు. మరి మీరు ఏమైనా చెప్తారేమో తర్వాత చూద్దాం. అవును, అంచేత మానవ శరీరానికి వనరుల్ని ఉపయోగించుకోవటానికి దేవతాశక్తులకి సంబంధం మనం అర్థం చేసుకోవాలి. అంచేతే మహాభారత యుద్ధం మొదలెట్టేటప్పుడు అంత పెద్ద జగద్గురువు ఇంత పెద్ద నరనారాయణులు ఇద్దరు ఏ శక్తిని పట్టుకోవాల్సి వచ్చింది? దుర్గా పట్టుకోకపోతే వాళ్ళకి పనిచేయదు. నేను ఐన్స్టీన్ని అంచేత నేను కరెంట్ కనెక్షన్ లేకుండా మాట్లాడిస్తాను అంటే మైక్ వింటుందా? జగద్గురువు అయినా ఒకటే, నువ్వైనా ఒకటే. అదే అర్థం చేసుకోండి. అక్కడ ఆ మాటలలో పనికిరాని ఒక్క మాట కూడా మీకు భగవద్గీతలో దొరకదు. లోతులోకి దూరాలి, ఆ మాటల మధ్య ఉన్నటువంటి గ్యాప్ లోకి. ఎక్కడ చెప్తున్నాడో, కొందరు తమ యొక్క ప్రకృతి జన్మాంతర సంస్కారము చే ప్రేరేపింపబడిన వారే విషయాదులందరి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతారాధనా సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు. చాలా జాగ్రత్తగా అక్కడ పెట్టిన ట్విస్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు దేవతలను ఎవరు కాదు కాదు, అదే అక్కడ గంగలో దిగిపోయి భారత జాతి నిర్వీర్యం అయిపోయింది, ఎందుకు పనికిరాని జాతిగా మారింది. కోరికల్ని తీర్చుకోవద్దు అనలేదు, యుద్ధం చేయమని చెప్పాడు. నీ తాతల్ని ముత్తాతల్ని కూడా అవసరం అయితే చంపిపారే నాయన అన్నాడు. అంచేత కోపం వచ్చిన వాళ్ళందరినీ చంపుతాననుకో, ధర్మ ప్రకారం ధర్మం ఎటువైపు ఉంటుందో దేవతాశక్తులు అటువైపు మాత్రమే పనిచేస్తారు. అధర్మంగా కనుక మీరు పనిచేస్తే దేవతాశక్తులు నిర్వీర్యమైపోతాయి. అంతే తప్ప రాక్షసులు దేవతల్ని గెలవలేదు, గెలవలేరు. అర్థం చేసుకోండి. అది మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము అని చెప్పి కనెక్షన్ ఇవ్వకుండా కరెంటును ఉపయోగించుకుంటే మీరు కరెంటుని గెలిచినట్ట. మీకు కరెంటు పనిచేయదు. అబ్బో నేను చాలా గొప్పవాడిని కరెంటును ఉపయోగించుకోవటం లేదు అంటే అనుకో నువ్వు. అంచేత రాక్షసి శక్తులు ఎప్పుడూ దేవతా శక్తుల్ని గెలవలేవు, ఉపయోగించుకోలేవు. ఉపయోగించుకోలేవన్నా బంధింపబడ్డాయన్నా ఒకటే అర్థంగా. ఇప్పుడు ఇది నేను టేప్ రికార్డర్ ఉపయోగించుకోను, ఫ్రిడ్జ్ను ఉపయోగించుకోను. ఇంచేయంటే మా గురువు గారు చెప్పారు చల్లటి నీళ్లు తాగకూడదు, ఫ్రిడ్జ్ మూసేశాను. గ్యాస్ స్టవ్ గ్యాస్ ఉపయోగించుకోకూడదు, గ్యాస్ స్టవ్ మూసేశాను. గ్యాస్ అనేటటువంటి శక్తి మూలపడిపోయింది, ఫ్రిడ్జ్ అనేటటువంటి శక్తి మూలపడిపోయింది. కానీ నేను కాస్త తెలివైన వాడిని అవుతే ఏమో రేపు ఇంకో గురువు వచ్చి అది వాడమంటాడేమో అని దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఏం చేస్తాను నేను? బంధిస్తాను. అంచేత ఆ దేవతాశక్తులు ఏవయ్యాయి ఇప్పుడు? నాకు ఉపయోగపడవు కానీ బంధింపబడి ఉంటాయి. అది రాక్షసులతో జరిగేది. అంతే తప్ప రాక్షసుల మధ్య యుద్ధ జరగటాలు అవి మీరు కాస్త అర్థం చేసుకుంటే ఇవి అర్థమవుతాయి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా. ఫ్రిడ్జ్ని నేను బంధం చేశాను అంటే అర్థం ఏంటి? ఫ్యాన్ని నేను ఆపేశాను అంటే అర్థం ఏంటి? ఆ దేవతాశక్తిని నేను బంధం చేశాను, ఉపయోగించుకోవటం లేదు. పాపం ఆ దేవతాశక్తి, అంత అద్భుతమైనటువంటి కరెంటు నాకు లొంగిపోయిందా, నేను ఉపయోగించుకోవటం లేదు. ఉపయోగించుకోగలిగితే అది భారతీయ ధర్మం చెప్పేది. ఆ భావంలో దీన్ని అర్థం చేసుకోండి. కొందరు తమ యొక్క ప్రకృతి జన్మాంతర సంస్కారముచే ప్రేరేపింపబడిన వారి విషయాదులందరి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతారాధనా సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను ఉపాసన చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా తర్వాత చెప్పబోయేటువంటి శ్లోకాన్ని వినండి. మీరు శ్రీంబీజ సాధన యొక్క అంతరార్థం బోధపడుతుంది. యోయో యామ్యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం. ఎక్కడైనా విన్నారా ఇది? ఈ మధ్య నన్ను శ్రీకృష్ణ చెప్పింది దుర్గాదేవి ఈ మాట చెప్పింది. అది గ్యారంటీ. అది యం యం చింతయతే కామం, ఏ కోరికలను అయితే మీరు కోరుకుంటారో తం తం ప్రాప్నోతి నిశ్చితం, ఖచ్చితంగా దాన్ని మీరు పొందుతారు. శాస్త్రం అది. మీరు పొందలేకపోయారు అంటే ఎక్కడ జరిగింది తప్పు? ఏ నియమాల ద్వారా ఆ దేవతల్ని ఆరాధించాలో ఆ నియమాలని మీరు మర్చిపోయారు. మర్చిపోయి ఏం చెప్తున్నారు? దుర్గాదేవిని ఎర్ర పుష్పాలతో పూజించమని చెప్తే తెల్ల పుష్పాలతో పూజిస్తే ఏ అనేటటువంటి స్థితికి ఎదిగారు. విష్ణువుకి తులసిమాల వేయాలి అని చెప్తే విష్ణువుకి తులసిమాల ఎందుకు వేయాలి, మందారమాల వేస్తాం అనేటటువంటి, అంటే మన అందరు దేవతలు ఒకటే మనకి కర్మ. అది ఇందాక చెప్తోంది భారతీయ దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులకు ఉపయోగించుకోవటానికి దేవాలయాలు నిర్మించబడ్డాయి. అందువల్ల ఇప్పుడు ఒక పవర్ జనరేటర్ చెడిపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, పవర్ స్టేషన్ చెడిపోయింది గవర్నమెంట్ ఏం చేస్తుంది, వదిలేస్తుందా దాన్ని బాగు చేస్తుందా? మనం ట్యాక్సీలు కడుతున్నాం, పవర్ స్టేషన్ ఉంది అక్కడ, దానికి మంచి ఆర్డర్ లో పెట్టుకోవటానికి దాన్ని బాగా ఉపయోగించుకోవటానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుందా ప్రయత్నించదా? అందువల్ల పూర్వకాలపు రాజులు దేవాలయాలకి మాగాణులు అవి ఇచ్చేవారు. అందువల్ల ఆ దేవతాశక్తుల్ని వాళ్ళు ఉపయోగించుకోగలిగేవారు. ఆ దేవతాశక్తుల్ని ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పురోహితులు అక్కడ ఉండేవారు. ఇప్పుడు అందరూ ఒకటే, ఏ దేవుణ్ణైనా పూజ చేసేయి, ఎలక్ట్రిసిటీ అయినా ఒకటే, లైట్ అయినా ఒకటే, అయస్కాంత శక్తి అయినా ఒకటే అంటున్నావా? కానీ ఇవన్నీ కూడా ఒకే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని సైన్స్ చెప్తోంది. చెప్పినా కాంతిని ఉపయోగించుకోవాల్సిన చోట కాంతిని ఉపయోగించుకుంటున్నాం, అయస్కాంత శక్తిని ఉపయోగించుకోవాల్సిన చోట అయస్కాంత శక్తిని ఉపయోగించుకుంటున్నాం. ఏ శక్తిని ఎక్కడ ఉపయోగించుకోవాలో ఆ నియమాల ప్రకారమే ఉపయోగించుకోగలగాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు దేవాలయాలలో ప్రతి దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఏం చెప్పలేను అసలు. అక్కడ ధ్వజస్తంభాలు ఎందుకున్నాయో, ఆ దేవాలయాలు ఎందుకు కడుతున్నామో, మీలో ఎవరైనా కొంచెం సాహసం ఉన్నవాళ్ళు ఉంటే ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. దమ్ముండాలి, సాహసం ఉండాలి ఎవరికైనా. చాలా బాగుంది మాస్టర్ మీరు చెప్పినప్పుడు ఎంత బాగుందో, అది కూడా మీరే చెప్పండి, మేం చేసేస్తాం. ఎన్నం చెప్తాడు మాస్టర్, ఎన్నం చదువుతాడు. డీవియేషన్ ఎవరైనా చేసుకోగలిగితే దేవాలయాల వెనకాతలున్నటువంటి అంతరార్థము ప్రాకృతిక శక్తులని మానవ జాతికి అందించటానికి చేసేటటువంటి దానికి ఎవడు పడితే వాడు చందాలు వేసుకుని టెంపుల్ కట్టేస్తే, టెంపుల్ కట్టే ముందు అక్కడ ఎవరిని పురోహితుడిగా ఉంచాలో ముందు నిర్ణయించుకోవాలి. ఆ ప్రాకృతిక శక్తిని ఉపయోగించుకోగలిగేవాడు ఉంటే వాడు గ్యారంటీగా ఉపయోగించేసుకుంటాడు. గుడి మీరేం కట్టివక్కర్లే, దాంట్లో అదే నిర్మించబడుతుంది. అలాగే నిర్మించబడినటువంటి దేవాలయాలనే స్వయంభూ దేవాలయాలు అంటాం. వాటంతట అవి నిర్మించబడతాయి. ఎక్కడ ఎక్కడైనా మీరు శాస్త్రాలలో స్వయంభూ అంటే వాటంతటి దేవాలయం ఎలా నిర్మించబడుతుంది, ఎవడో ఒకడు కట్టి ఉండాలిగా, ఎవడో ఒకడు చెక్కు ఉండాలిగా. కానీ స్వయంభూ అంటే అర్థం ఏంటంటే మానవ ప్రయత్నం లేకుండా చందాలు పట్టుకుని తిరగటం కాకుండా ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తి ఆ ప్రాకృతిక శక్తిని, ఆ ప్రాకృతిక శక్తిని మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏ ప్రాకృతిక శక్తి దగ్గర ఏ విధమైనటువంటి ఉపాసనలు చేయాలి, ఏ సాధనలు చేయాలి, ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, మెల్లిమెల్లిగా రాబోయేటటువంటి 2-3 నెలల్లో దానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఆ ప్రాకృతిక శక్తులే శ్రీంబీజ సాధన, ఆ దేవతాశక్తుల యొక్క అనుగ్రహమే కదా ఐశ్వర్యము. యోయో యామ్యాం తనుం భక్తిం శ్రద్ధయార్చితు మిచ్చతి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదధామ్యః. ఏ భక్తుడు, ఎన్నో కిరణం 6 భక్తి అంటే కాళికాదేవి మీద భక్త, గాయత్రీదేవి మీద భక్త, అనుగ్రహమాలా మంత్రం మీద భక్త, శ్రీరామ శర్మ ఆచార్య మీద భక్త. మీరు దేని మీద భక్తి ఉన్నదో మీరు అడక్కపోయినా తెలిసిపోతూనే ఉంటుంది దేని మీద భక్తి ఉందో, దాన్ని గుర్తించుకోండి. దేని మీద మీకు భక్తి ఉంది? శ్రద్ధయార్చితం ఇచ్చతి, శ్రద్ధగా అర్చన చేయటానికి కోరుకుంటారు. శ్రద్ధ అంటే లక్ష్యమా? శ్రద్ధ ఉంది అంటే అర్థం ఏంటంటే లక్ష్యమైనా రావాలి, వీడైనా చచ్చిపోవాలి, ఇంకా మధ్యమే ఉండదు. శ్రద్ధ అంటే అది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ, శ్రద్ధ అని సిద్ధిసాయి కొట్టుకు చచ్చేవాడు అందుకు. శ్రద్ధ అంటే నమ్మకం కాదు, భగవంతుడు ఉన్నాడు నాకు చాలా నమ్మకం ఉండండి, నా సైకిల్ బయట పెట్టినా పాపం ఆయన కాపలాగాస్తాడు, ఆ భగవంతుడి మీద నాకు చాలా జాలేస్తుంది. కానీ ఆ భగవంతుడు పాపం ఉండడు కనుక గొడవ లేదు, అలాంటి వాడు ఎవడు లేడు. మీ సైకిళ్ళు కాపలా కాయటం, మీ ఇళ్ళు కాపలా కాయటం, మీ ఇంట్లో దొంగలు పడకుండా కాయటం, దేవాలయాల్లో దొంగలు పడితే మీ దేవుడు ఏం చేశాడు, పరమ మూర్ఖత్వమైనటువంటిది. సైంటిస్ట్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అవుతే సైంటిస్ట్ ఇల్లు కాలిపోయింది అని ఏ మూర్ఖుడు అడగడు, అడుగుతాడు ఆవిడైనా? షార్ట్ సర్క్యూట్ అయింది కనుక కాలిపోయింది. వాడు సైంటిస్ట్ ఇల్లు అయితే షార్ట్ సర్క్యూట్ అవ్వకూడదు అయింది అక్కడ. అంచేత దేవాలయాల్లో దొంగలు పడితే వాడి డబ్బును కాపాడుకోలేని దేవుడు నిన్నేం కాపాడుతాడు, నిన్ను మాత్రం ఖచ్చితంగా కాపాడు అడిగిన వాడిని, అది మాత్రం నేను గ్యారంటీ. మిగతా వాళ్ళని కాపాడుతాడో అది నాకు తెలీదు, కానీ డౌట్ వచ్చిన వాడికి మాత్రము. ఇంచేత సంశయాత్మ వినశ్యతి, చాలా స్పష్టంగా చెప్తాడు, నీకు సంశయం వచ్చిందా నాయన, సరే తగలడ్డావు, నువ్వు నాశనం అవుతావు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు జగద్గురువే. ఏం చేస్తాడు? అంచేత శ్రద్ధ, శ్రద్ధ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకుంటే ఆ లక్ష్యాన్నైనా సాధించాలి, లేకపోతే చచ్చిపోవాలి. మధ్య మధ్య ఏమీ జరగకూడదు. అంత తీవ్రమైనటువంటి స్థాయికి మీరు ఎదగలేరు, కానీ కనీసము చెప్పినటువంటి లక్ష్యాన్ని సాధించడానికి కావలసినటువంటి ప్రయత్నము నేను పూర్తిగా చేయగలిగాను అనేటువంటి నిష్ఠ మీరు చేసుకుంటే చాలు. అందుకే శ్రద్ధ నిష్ఠ అని సిద్ధి సాయి చెప్పే ఉంటే శ్రద్ధ చాలా మంచిదే, శ్రద్ధ లేదు కనీసం నిష్ఠైనా ఉంచుకోండి. ఏ ఏ భక్తుడు ఏ దేవతా రూపమును శ్రద్ధతో పూజింపదలుచుకున్నాడో, డెసిషన్ ఎవరిది? భక్తుడిది. దానికి తగిన శ్రద్ధని వాని వానికి నేను స్థిరముగా కలగజేయుచున్నాను. ఆ శ్రద్ధ కూడా ఆ దేవతాశక్తే కలగజేస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మ్యాథమెటిక్స్ చేస్తున్నాడు, రెండు ప్రశ్నలు చేశాడు, మూడో ప్రశ్న చేశాడు, నాలుగో ప్రశ్న చేశాడు, చాలా బాగుంది అనిపిస్తుంది, ఐదో ప్రశ్న కొరుకుబడలేదు. కానీ నాలుగు ప్రశ్నలకి జవాబు ఇవ్వగలిగాడు కనుక వాడికి ఏమొస్తుంది? ఐదో ప్రశ్నని కూడా నేను చేయగలుగుతున్నాను అనేటటువంటి శ్రద్ధ ఏర్పడుతుంది. అంచేత ఈ శ్రద్ధ దేనివల్ల వచ్చింది? మొదటి నాలుగు ప్రశ్నలు వాడు చేయగలిగాడు కనుక శ్రద్ధ అలా ఏర్పడుతుంది. చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మీరు వెళ్తూ ఉంటే ఆ శ్రద్ధ, చిన్నపిల్లలు ఏం చేస్తున్నారో చూడటం మీదుందా, నేను చెప్పే దాని మీదుండా బట్టి ఉంటుంది. అది పెద్ద ఎగ్జాంపుల్. మీరు విందల్చుకుంటే టీవీ చూస్తున్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటే మీకేం అడ్డు రాదు, నేను చెప్తున్నప్పుడు మాత్రం పిల్లలు అడ్డొస్తారే మీకు. శ్రద్ధ దేని మీద ఉందో తెలుస్తోంది కదా, అంతే అంతకంటే ఏం లే. అంచేత యోయో యామ్యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదిదామ్యాం. వీడి యొక్క సాధన, వీడు దాన్ని అర్థం చేసుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నం, దేన్ని అర్థం చేసుకోవటానికి, ఆ ప్రాకృతిక శక్తిని అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నమే దాని మీద వాడికి రుచి కలగజేస్తుంది. సతయా శ్రద్ధయా యుక్త తస్య రాధన మీహతే లభతే చ తదః కామాన్ మయైవ విహితానితాన్. కొంచెం తిక్క తిక్కగా రాశాడు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అతడు అంటే పైన దేవతాశక్తుల్ని ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తి అట్టి శ్రద్ధతో కూడి కొనిన వాడై ఆయా దేవతల యొక్క ఆరాధనను కావించుతున్నాడు, మరియు నాచే విధింపబడిన ఆయా ఇష్ట ఫలములను ఆయా దేవతల ద్వారా పొందుచున్నాడు. నాచే ఇవ్వబడింది ఎవరి చేత? జగద్గురువు చేత. వాడెవరనుకుంటున్నాడు? దేవతల చేత. అర్థం చేసుకోండి ఏంటో దానిది. అంతమంతు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. ఒకే ధర్మము అనేటటువంటి దానికి సూత్రము ఇక్కడ పడేశాడు జగద్గురువు. జాగ్రత్తగా చూసుకోండి. అల్ప బుద్ధి కలిగిన వారు, వారి యొక్క ఫలము నాశవంతమైనది. ఇవాళ ఏదో పొందుతాడు, అది ఎన్నాళ్ళు ఉంటుంది వాడికి? మళ్ళా అది తగుముఖం పడుతూ ఉంటుంది. దేవతలను పూజించు వారు దేవతలనే పొందుచున్నారు, నా భక్తులు నన్నే పొందుచున్నారు. దేవతలను పూజించేటటువంటి వాళ్లకి వచ్చే ఫలితాలు ఎవరి వల్ల వచ్చాయి? జగద్గురువు వల్లే వచ్చాయి. కానీ ఆ వాడేమనుకుంటున్నాడు? దేవతల వల్ల వచ్చింది అనుకుంటున్నాడు, అనుకుంటూ ఉంటాడు. అల్పమేధసాహ, వాడికి అర్థం కాలే ఎక్కడి నుంచి వచ్చిందో. మైక్ పనిచేస్తోంది, టేప్ రికార్డర్ పనిచేస్తోంది, ఫ్యాన్ పనిచేస్తోంది, ట్యూబ్ పనిచేస్తోంది, ట్యూబ్ కాంతిస్తోంది, ఫ్యాన్ గాలేస్తోంది, టేప్ రికార్డర్ సౌండ్ ఇస్తోంది. కానీ ఇవంతా ఏ శక్తి వల్ల ఆ ఫలితాన్ని ఇస్తున్నాయి? కరెంటు వల్ల. కరెంటు లేకపోతే ఈ దేవతలు ఏం పనిచేయవు. కానీ కరెంటు ఉన్నా ఆ దేవతలు లేకపోయినా మీ పని జరగదు. కరెంటు ఉంది, మీ ట్యూబ్ లైట్ మాడిపోయింది. కరెంటు ఉంది, మీ ఫ్యాన్ యొక్క డైనమో ఫినిష్, అప్పుడు కూడా పనిచేయదు. అంచేత ఏం చేయాలి అప్పుడు? ఇంతకీ దేవతలు ఉండాలా ఉండక్కర్లేదా? కానీ దేవతలు ఉండటం అవసరమే. దేవతలు లేరు, ఒకే దేవుడు ఉన్నాడు అని కాదు. కానీ ఇన్ని దేవతల్ని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటిది ఒకే శక్తి అనేటటువంటి అద్భుతమైనటువంటి సూత్రాన్ని 5000 సంవత్సరాల కిందట ఇవ్వబడ్డాయి. ఆ ఒకే ధర్మము, ఆ దేవతా శక్తులన్నీ పనిచేసే కేంద్రం ఏంటి? మీ శరీరమే, మీ దేహమే. అంచేత ఈ దేవాలయాలన్నీ కూడా మీకు పనిచేయగలగాలి అంటే ఆ దేవాలయాల్లో ప్రతిష్ఠింపబడినటువంటి శక్తి యొక్క బీజం మీలో లేకపోతే ఆ శక్తి పనిచేయదు. కాపర్ వైర్ మీలో లేకదు, మీరంతా రబ్బర్తోనే తయారయ్యారు. ఎలక్ట్రిసిటీ మీ ద్వారా వెళ్లదు, వెళ్లకుండా ఉంటాం మంచిదే అనుకోండి, అది వేరే విషయం. అంచేత ఒక దేవతా శక్తిని మీరు ఉపయోగించుకోగలుగుతున్నారు అంటే ఆ దేవతా శక్తికి సంబంధించినటువంటి విజ్ఞానము, ఆ దేవతా శక్తికి సంబంధించినటువంటి మొత్తం వనరులు ఖచ్చితంగా మీ శరీరంలోనే ఉండి ఉంటాయి. అంచేత ఎక్కడికో వెళ్ళకండి, మీ శరీరాన్ని అర్థం చేసుకోండి. దేహో దేవాలయ ప్రోక్త, అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని ఉంచుకుని కూడా మనం అసలు ఆ దేవతా శక్తుల గురించి, దాని గురించి ఆలోచించకపోతే ఏమన్నాడు? నీ ఇష్టం అన్నాడు. నీకు దేని మీద శ్రద్ధ ఉంటే దాన్నే నువ్వు పొందుతావు. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావమజానంతో మమావ్యమనుత్తమం. నాశరహితమైనట్టియు, సర్వోత్తమమైనట్టియు, ప్రకృతికే పరమై విలసిల్లునట్టి నా స్వరూపమును. ప్రకృతికే పరమైన, పర అనేటటువంటి పదాన్ని మీరు చాలా బాగా అవగాహన చేసుకోవాలి. వైఖరి మధ్యమ పశ్యంతి పర, ప్రకృతికే పరమైన. నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్త రూపుడగు ప్రపంచాతీతుడగు నన్ను పాంచభౌతిక దేహమును పొందిన వానిగా తలుచుతున్నారు. ద్వాపరయుగములో 125 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముసలాడు, 84 వేళ్లు ఉన్నటువంటి ఒక ముసలాడికి చెప్పినటువంటి మాటలు కదా ఇవి. అంచేత ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం ఉన్నవాడిగా తలుచుతున్నాడు అని ఎవరిని తలుస్తున్నాను? ద్వాపరయుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని మనం పంచభౌతిక శరీరంగా తలవకూడదు. అదే అవుతాయి చదవటం ఎందుకు? మనం ఎప్పుడో ద్వాపరయుగంలో పుట్టిన ముసలాడు చచ్చాడు, ఇప్పుడు లేడుగా కృష్ణుడు. వాడి పాంచభౌతిక శరీరం ఉందో లేదో మనకెందుకు? మీ యొక్క పాంచక భౌతిక శరీరము కూడా ఆ పరాశక్తి ద్వారా నిర్మింపబడింది అని అర్థం చేసుకోండి. మీరు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా 5000 సంవత్సరాల కిందడికి పోతారు. మీరు కూడా భగవత్ స్వరూపులే. మీరి శరీరము కూడా పాంచభౌతికమైనటువంటి శరీరము కాదు. తప్పు చెప్పలే నేను. మీ శరీరాలు కూడా పాంచభౌతికమైనటువంటి శరీరాలు కాదు. పాంచభౌతికమైనటువంటి శరీరము మొండెము మాత్రమే, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఇవి పాంచభౌతికమైనవి. దానిపైన పరాప్రకృతి యొక్క అద్భుతమైనటువంటి రాజ్యము ఏలబడుచున్నది. అక్కడికి అక్కడ ఆ ఒకే ధర్మము. పంచభౌతికమైనటువంటి శరీరాల్లో ఈ నానా విధమైనటువంటి ప్రకృతులు తప్పవి. కానీ ఆ శక్తి దిగి రావటం వల్ల జరుగుతున్నటువంటి దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు దయచేసి ఎప్పుడు కూడా భగవద్గీతలో చెప్పింది శ్రీకృష్ణుడు గురించి చెప్పింది కాదు, మీ గురించి చెప్తున్నాడు. ఎవడు చదువుతున్నాడో వాడి గురించే చెప్తున్నాడు. మీది, ప్రతి ఒక్కళ్ళది. దోమది కూడా, దోమ యొక్క శరీరము కూడా పాంచభౌతికమైనటువంటి శరీరము కాదు, పరాప్రకృతి ద్వారా నిర్మించబడినటువంటి శరీరము. మనకి నచ్చకపోవచ్చు, దానికి దోమకి దాని శరీరం చాలా బాగుంటుంది. గాడిదలే కనుక ఆలోచించగలిగితే, ఏమో మరి అడ్డగాడిదలు నిలువుగాడిదలు అని కూడా ఎప్పుడెప్పుడు వినుంటాను నేను. గాడిదలే కనుక ఆలోచించగలిగితే వాళ్ల స్వర్గంలో అంతా గాడిదలే ఉంటారు అని ఎవరన్నారు? వివేకానంద అన్నాడు. అందుకని మనం మనుషులం కనుక రెండు కళ్ళు రెండు చేతులు అవి ఉన్నటువంటి స్వర్గాన్ని, దోమలే కనుక అందుచే వాళ్ళందరికీ పరమ దుష్టులైనటువంటి వ్యక్తులు ఎవరంటే మనం. హిట్ కొట్టేస్తారు, అది కొట్టేస్తారు, వీళ్ళ మీద ఏదో చెయ్యాలి. హే పరమాత్మ, హే దోమస్వరూప, సకల దోమతా స్వరూప, మీరు దయచేసి ఈ పరమ ఛాండాలని చంపేయండి. ఆ భావం అర్థం చేసుకుంటున్నారు కదా, అది మీకు అర్థమైనప్పుడు ఈ శ్లోకంలో పాంచభౌతిక శరీరం కూడా మీరే, మిమ్మల్ని దాటి ఎవడు చెప్పటంలే. ఓ బయోకెమిస్ట్రీ కానీ ఓ ఎంబీబీఎస్ కానీ చదివినప్పుడు ఆ శరీర నిర్మాణం గురించి చెప్తున్నప్పుడు ఆ డాక్టర్ ఎవడవుతూ చెప్తున్నాడో వాడి శరీరం గురించి వాడు చెప్పటంలే. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శరీరాల గురించి చెప్తున్నాడు వాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, నాశరహితమైనట్టి సర్వోత్తమైనట్టి ప్రకృతికి పరమై విలసిల్లినట్టు నా స్వరూపమును. ఎవరి స్వరూపము? నా స్వరూపము. మీ అందరూ కూడా, మీకందరికీ ఈ శ్లోకం వర్తిస్తుంది. నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్త రూపుడగు ప్రపంచాతీతుడగు నన్ను పాంచభౌతిక దేహమును పొందిన వానిగా తలుచుతున్నారు. మీరు ఈ శరీరమే నేను అనుకుంటున్నారు అనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడు దానికి? మీరు కాదు నేను అవును అంటున్నారు, అవుడేం చేస్తాడు? సరే బాధపడ అంటాడు. దాన్ని మాయ అన్నాం తప్ప ఈ ప్రపంచం మాయ కాదు. ఈ ప్రపంచం యొక్క సవ్యమైనటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకోండి. మీరు ఇది అర్థం అవుతే శ్రీ విద్య ఎందుకు అవసరము? శ్రీ విద్య అన్నా శ్రీం బీజ సాధన అన్నా ఒకటే. భారతదేశంలో మాత్రమే వ్యక్తులకి ముందు శ్రీ అనేటటువంటి పేరు పెట్టబడతారు. అంటే శ్రీ విద్యను నేర్చుకున్నటువంటి వ్యక్తులు, ఈ విద్యను తెలుసుకున్నటువంటి వ్యక్తులు, భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వ్యక్తులు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదన కశ్చన. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలమందులి ప్రాణులందరినీ ఎరుగుదును, నన్ను మాత్రము ఎవడు ఎరగడు. నువ్వు ఎరగలేవు, అనుభూతి చెందగలవు. యు కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అది మాత్రమే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ విధమైనటువంటి ఆలోచన, ఈ విధమైనటువంటి అవగాహన శ్రీం బీజ సాధన యొక్క మొదటి మెట్టు. శ్రీం బీజం అంటే అర్థం ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి ఐశ్వర్యము. ప్రకృతిలో ఉన్నటువంటి ఐశ్వర్యము పంచభూతాత్మకమైనటువంటిది కాదు. పరాస్థితిలో ఉన్నటువంటి మీ శరీరాలు ఏ శక్తితో నిర్మించబడినాయో, మనందరి శరీరాలు ఏ శక్తితో నిర్మించబడ్డాయో ఆ పరాస్థితినే శ్రీకృష్ణుడు అనే పేరుతో, జగద్గురువు అనేటటువంటి పేరుతో మనం పలుకుతున్నాం. ఆ జగద్గురువు యొక్క 6 లక్షణాలలో ఒక లక్షణము ఐశ్వర్యము, శ్రీం బీజము. ఆ జగద్గురువు యొక్క ఒక స్వభావం, మిగతా 6 కూడా దాన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ఈ 6 లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ పరాస్థితిలో ఈ 7వ అధ్యాయంలో మనము ఆ శ్రీం బీజము, ఆ ఐశ్వర్యాన్ని గురించి చెప్తున్నాం. ఇది చెప్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారో చూశారనుకోండి, మీ శ్రద్ధ దేని మీద ఉందో అర్థమైంది కదా. అంచేది అటు వెళ్ళకూడదు మీ మనస్సు, నేను చెప్పే దాని మీద ఉండాలి. నేను చెప్పే దాని మీద ఉంటే నాకేం డిస్టర్బెన్స్ అవటం లే వాళ్ళకి చెప్తూ ఉంటే, చెప్పేవాడికి నాకెక్కడికి పోవటం లే మనస్సు. మీకు మాత్రం మనస్సు ఎక్కడ పడితే మీ శ్రద్ధ ఎక్కడుంది? యో యో యామ్ యామ్ తను భక్తి శ్రద్ధయాసిన, మీ శ్రద్ధ ఎటువైపు ఉందో ఆ జ్ఞానమే ఉంటుంది. లేకపోతే ఎంత అద్భుతమైనటువంటి చప్పుళ్ళు ఉన్నా మీరు డిస్టర్బ్ కారు. మీరు డిస్టర్బ్ అయ్యారంటేనే మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. కారణం ఏం చెప్తాం? బయట వాళ్ళ వల్ల మేము డిస్టర్బ్ అయ్యామని. ముందు అది కరెక్ట్ చేసుకోండి. అది కరెక్ట్ చేసుకుంటే తప్ప శ్రీం బీజంలో వ్యక్తుల్ని వనరుల్ని మీరు ఉపయోగించుకుంటున్నప్పుడు వనరుల్ని మీరు మార్చలేరు. వనరులకి తగినట్టుగా మీరు మారాలి, పరిస్థితులకు తగినట్టుగా మీరు మారాలి. ఆ భావాన్ని అర్థం చేసుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకుని పరాస్థితి సమయము యొక్క సదుపయోగము శ్రీ వనరుల యొక్క సదుపయోగము సంకల్పము. ఈ మొత్తము ప్రపంచము ఒకే శక్తి యొక్క సంకల్పముతో ఆవిర్భవించింది. మళ్ళీ అపరాస్థితిలోకి వెళ్ళిపోండి, ఆ మనస్సుని కంఠము పైనన్నటువంటి చేతనత్వంలోకి. చేతనత్వంలోకి మీరు శిరస్సులో ధ్యానం పెట్టుకున్నారనుకోండి, అది పాంచభౌతికం అయిందేగా, శరీరము కూడా అణువులతో నిర్మించబడిందేగా, శిరస్సు కాదు. ఏ శక్తి శిరస్సును ఉపయోగించుకుంటోందో ఆ చేతనత్వంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ స్వస్తి. ఇవాళ క్యాసెట్ లో భగవద్గీత 7